చాప్టర్ 8 సీక్రెట్ స్పేస్ 8వ అధ్యాయము పరిశుద్ధ స్థలం. ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం వద్ద ఒక సంవత్సరము గడిపారు. ఎందుకు అంత దీర్ఘకాలం? వారు అప్పటికే దేవుని నిబంధనలోకి ప్రవేశించారు మరియు 10 ఆజ్ఞలు కూడా పొందుకున్నారు. అయినప్పటికీ ఎందుకు అంత కాలము వారు సీనాయి పర్వతం వద్ద గడిపారు అంటే, వారు నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉన్నది. అది వాగ్దానముల యందు విశ్వాసం ఉంచటం మరియు వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుని పట్ల యథార్థంగా ఉండుటకు. మరొక విషయం అదేమిటంటే, నిజమైన దేవుడు ఎవరు మరియు ఆ దేవుడు ఏమై ఉన్నాడో వారు తెలుసుకునవలసి ఉన్నది. ఈ పరిశుద్ధత యొక్క భావము, చాలా కృతమైన న్యాయ విధులు మరియు పాత నిబంధన యొక్క ఆచారాలు, దేవుడు ఇతరమైన వాటి కంటే భిన్నమైన వాడు అని ప్రజలకు బోధించుటకు ఈ న్యాయ విధులు ఏర్పరచబడ్డాయి. ఆయన యొక్క స్వభావంలోను మరియు వ్యక్తిత్వంలోను ఆయన పూర్తిగా అసాధారణమైన వాడు అని, ఆయన పూర్తిగా మానవ జాతికి లేక మరేదైనా ఉన్నదానికి మించినవాడు అని ఇశ్రాయేలీయులకు ఈ సత్యము అన్ని కాలములలోనూ బయలుపరచబడి ఉన్నది. లేకపోయినట్లయితే దేవునిని వారు ఒక సాధారణమైన వ్యక్తిగానే తలంచి ఉండేవారు. దేవుని యొక్క విశిష్టత అనే ఆలోచనకు సంబంధించిన పదము బైబిల్ నందు వాడబడినది, అదే పరిశుద్ధత. దాని అర్థం ప్రత్యేకపరచబడుట లేదా వేరుగా ఉండుట. ఈ భావన ఖచ్చితంగా నైతిక విలువలను గూర్చి మాత్రము కాదు, కానీ దేవుని యొక్క ప్రత్యేకమైన నైతిక విలువలకు సంబంధించి మనము ఎలా ప్రవర్తిస్తున్నాము అనే ఆలోచనకు కూడా సంబంధించినదిగా లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధతకు సంబంధించి జ్ఞానముతో కూడిన వివరణను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వలేదు, కానీ ప్రాచీన ఇశ్రాయేలులో తన యొక్క భిన్నత్వమైన జీవితము లేదా తన యొక్క భిన్నత్వమును విస్తరించాలని కోరుకున్నాడు. ఇది ఆచారముల ద్వారా సాదృశ్య రూపకమైన కార్యములు మరియు పరిశుద్ధ స్థలములను సమీపించే నియమాల ద్వారా నెరవేర్చబడినదని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. దేవుడు భిన్నముగా ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకు క్లుప్త సమాధానము, ప్రతి విధానములోనూ అంతకు మించిన అర్థాన్ని బైబిల్ మనకు ఇశ్రాయేలీయుల సమాజం కొరకు నియమింపబడిన ఆచారాలు మరియు నియమాల ద్వారా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఇది చాలా వింతైనది. ఉదాహరణకు, దేవుడు కేవలం ఇశ్రాయేలీయుల యొక్క జీవమునకు మూలము మాత్రమే కాదు, కానీ ఆయనే తానే స్వయముగా జీవమై ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఎక్కడైతే మరణము, రోగము మరియు పరిపూర్ణత లేని జీవితాలు ఉన్నా, ఈ భూమికి ఆయన దేవుడు కాదు. ఆయన ప్రపంచము అదృశ్య ప్రపంచము. మన ప్రపంచము ఇహలోక సంబంధమైనది, ఇది భూమికి సంబంధించినది. తన యొక్క సన్నిధి ద్వారా మరొక ప్రపంచంలో తాను అడుగుపెట్టిన ఇహలోక స్థలమును ఆయన పరిశుద్ధముగా చేసి ఉన్నాడు. మనం ఆక్రమించుకున్న స్థలము సాధారణమైనది. దేవుడు సాధారణమైన దానికి పూర్తిగా భిన్నమైనవాడు. ప్రాచీన ఇశ్రాయేలులో ఈ ఆలోచనలు ప్రజలకు వాస్తవముగా తెలియచేయబడ్డాయి మరియు దేవుని వలె వారు ఈ ఉన్న భూమిని కూడా పరిశుద్ధపరచడానికి దేవునిచ్చే పిలువబడ్డారు. పాత నిబంధనలో ఉన్న చాలా నియమాలు ఈ పరిశుద్ధతను నియంత్రిస్తాయి. ఇశ్రాయేలీయులు కొన్ని కార్యముల ద్వారా లేక నియమముల ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు అనర్హులుగా ఎంచబడతారు. ఎందుకనగా వారు అపవిత్రులుగా ఉన్నారు కాబట్టి ఆ అపవిత్రత లైంగిక అపవిత్రత రక్తస్రావము కొన్ని శారీరక వైఫల్యాలు మరియు మృతదేహమును ముట్టుకొనుట అనగా మానవ దేహమైనా సరే లేక జంతువుదైనా సరే ఇవన్నీ ఇశ్రాయేలీయులను అపవిత్రులుగా చేశాయి. చనిపోయిన జంతు కలేబ్రములు పీక్కొని తినే కొన్ని రకాల పక్షులను తినకుండా ఇశ్రాయేలీయులు నిషేధింపబడ్డారు. ఉదాహరణకు లేవీకాండము 11:13-19 గద్ద గబులము తదితర జంతువులను వారు తినకూడదని నిషేధించాడు దేవుడు. మరియు మృతదేహముల పైన కానీ లోపల కానీ కనిపించే జంతువులను లేదా పురుగులను కూడా తినకూడదని దేవుడు ఉదాహరణగా లేవీకాండము 11:24-40 బలులు చిన్న పందికొక్కులు అను వాటిని వారు తినకూడదని దేవుడు నిషేధించాడు. ఈ సందర్భాలలో అపవిత్రత అనేది నైతికతకు సంబంధించినది కాదు కానీ దేవుని యొక్క పరిపూర్ణతకు అనుకూలముగా ఉండుట ద్వారా ప్రాణమును కోల్పోవుట అనుదానికి సంబంధించినదిగా ఉన్నది. ఈ తర్కము సాధారణమైనప్పటికీ మన ఆధునిక మనుషులకు ఇది దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అయితే రక్తస్రావము కోల్పోవుట మరియు లైంగిక జీవితము ద్వారా ఏర్పడిన స్రావం సృజింపబడిన మరియు జీవించుచున్న జీవము కోల్పోయిన గ్రహింపునకు సూచనగా కనిపిస్తూ ఉంది. దేవుడు జీవమును పోగొట్టుకొనుట అను అంశానికి సంబంధించిన వాడు కాదు కానీ ఆయన జీవమును ఇచ్చేవాడు. అటువంటి వాటిని కోల్పోయిన తరువాత పరిశుద్ధతను కోరుకునుట అనేది దేవుని యొక్క స్వభావాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇటువంటి పరిశుద్ధత మృత కలయబరమును ముట్టుకున్న తరువాత కూడా అవసరం. ఒక వ్యక్తి గాయపడినా శారీరక వైకల్యం కలిగినా అతడు పరిశుద్ధ స్థలమునకు వెలుపల ఉండాలి. ఎందుకంటే ఆయా సందర్భాలలో పరిపూర్ణత లేని జీవితం అనేది దేవుని యొక్క పరిపూర్ణతకు సరిపోదు. ఈ నియమములన్నీ అదృశ్య ప్రపంచపు కుటుంబానికి దేవుడు నడిపించుటకు ఉద్దేశించబడ్డాయి. అపవిత్రత యొక్క సమస్యను ఎలాగూ పరిష్కరించాలి. అపవిత్రత యొక్క సమస్యను పరిష్కరించుట అపవిత్రంగా ఉండడం మరియు పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించి అలాగూ అపవిత్రంగా ఉండి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు అర్హత లేకపోవటం అనేది ప్రాచీన ఇశ్రాయేలీయులకు తీవ్రమైన సమస్య. వారు ఒకవేళ అపవిత్రులుగా ఉన్నట్లయితే బలులు మరియు అర్పణలు నిర్ణయించబడిన స్థలాలకు తీసుకున రాకూడదు. దానికి పరిష్కారము ఆచార సంబంధమైన శుద్ధీకరణ. కొన్ని సందర్భాలలో కొంతకాలము పాళెము వెలుపల ఎదురు చూడాలి. రక్తమును బలిగా అర్పించుట యొక్క తర్కము ఏమనగా వ్యక్తుల మీద కానీ లేక వస్తువుల మీద కానీ రక్తమును ప్రోక్షించి వారిని పవిత్రపరచి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు అర్హులుగా చేయడం అనేది మనకు వింతగా ఉంటుంది. కానీ రక్తము ద్వారా అర్పించే బలులు వేదాంతపరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. ఒకరి స్థానంలో అనే ఆలోచనను అవి పరిచయము చేస్తాయి. రక్తము ప్రాణమునకు ఆధారము కాబట్టి లేవీకాండము 11:11 జంతువు యొక్క ప్రాణము తీటు ద్వారా మనం నేర్చుకునే పాఠములు ఏమిటంటే నేర్పించే పాఠము ఏమనగా మన సొంత మరణము ద్వారా తప్ప లేదా మనలను మనము అర్పించుకున్నట్టు ద్వారా తప్ప ఏ విధముగానైనా దేవునిని సమీపించుట అనేది లేవీకాండము 11:11 ఒకరి స్థానంలో అనే ఆలోచనను పరిచయం చేయుట ద్వారా మనకు వివరణాత్మకముగా తెలియపరచబడినది. రక్త బలి అనునది అపవిత్రపరచబడిన ఇశ్రాయేలీయునికి బదులుగా దేవుని కరుణతో మరొకరిని ఆ స్థానంలో ఉంచడం, ఒకరి స్థానంలో మరొకరు ఒకరి కొరకు ప్రాణము అర్పించుట అనేది ఈ ఇశ్రాయేలీయులకు అనుగ్రహింపబడిన ఆచారములలో ఒకటిగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ బోధించే అంశం ఏమిటంటే, బలిని ఒకరి స్థానంలో ఉంచడం ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణములను కాపాడుతూ ఉన్నాడు. మానవుని ప్రాణము జంతువుల ప్రాణము కన్నా పరిశుద్ధమైనది, ఎందుకంటే మానవులు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారు. ఆదికాండము 1:26, 9:6 ఈ అసాధారణమైన అద్భుతము ద్వారా అబ్రహాము మరియు శారా కుమారుని కనుట ద్వారా ఇశ్రాయేలీయులు ఉనికిలోనికి వచ్చినట్లుగా కూడా ఆదికాండం 12:1-3 మనము చూడగలం. అయితే పరిశుద్ధ దేవుని సన్నిధిలో మానవ జీవితాలు చాలా ప్రమాదములో ఉన్నాయి. దేవుడు జీవము పైన మరణము పైన అధికారం కలిగి ఉన్నాడని మనకు ఈ బలుల ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాయి. మరియు దేవుడు వారి పట్ల కృప చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. భూమి మీద పరలోకము మరియు నరకము, దేవుని యొక్క భిన్నత్వము గురించి ప్రస్తావింపబడిన వివిధ ఆలోచనల్లో పరిశీలిస్తే, దేవుని గురించి మాత్రమే కాదు అదృశ్య ప్రపంచ సరిహద్దులను గురించి కూడా ఆలోచించాలి. అది విభిన్నమైన రాజ్యము అనే ఆలోచన ఇశ్రాయేలు యొక్క అదృశ్య ప్రపంచ కోణము నాకు పునాది. ఇశ్రాయేలు యొక్క అదృశ్య ప్రపంచ కోణమునకు పునాది. దేవుని సన్నిధి ఉన్న చోటే పరిశుద్ధమైతే ఇతర చోట్ల ఉన్న భూమి కూడా పరిశుద్ధమే. అది అసాధారణమైనది కావచ్చు, లేక మరికొన్ని సందర్భాలలో నిష్ప్రయోజనమైనది మరియు దుర్మార్గతతో కూడి ఉన్నది అయినా కావచ్చు. స్వయముగా దేవుని సన్నిధి ఉన్న చోటు మనకు ఏదేన్ను గుర్చి జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రత్యక్షపు గుడారం యొక్క చాలా లక్షణాలు మరియు దేవాలయం నిర్మింపబడిన విధానము, ఎక్కడైతే పరలోకం మరియు భూమి కలిసి ఉన్నదో ఆ ఏదేన్ను గుర్చి ప్రజలు ఆలోచించేలా చేస్తూ ఉంది. సువర్ణ దీప స్తంభము ఒక చెట్టు వలె అలంకరించబడటము నిర్గమాకాండము 25:31-40 మనం చూడగలం. ఆ చెట్టు వలె ఉన్న సువర్ణ దీప స్తంభము ఏదేనులో ఉన్న జీవవృక్షమునకు సాదృశ్యముగా ఉన్నది. అది అడ్డు తెర ముందు కాపలాగా ఉండి ఎక్కడైతే నిబంధన మందసము ఉందో ఆ స్థలమైన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే మార్గమును మూసివేస్తుంది. ఆ మందసం మీద ఉన్న మూత నిర్మించబడిన విధానము దేవుని సింహాసనముగా పనిచేస్తూ ఉందని నిర్గమాకాండము 25:10-22 మనం చూడగలం. అయితే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులు ఏదేనుకు ఉన్న స్పష్టమైన సంబంధమును కలిగి ఉన్నవి. ఏదేనులో ఉన్న కెరూబులు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులను ఏదేనులో దేవుడు నివసించే స్థలమునకు కాపలాగా ఉన్నాయని ఆదికాండము 3:24 మనం చూడగలం. అయితే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కెరూబులు నిబంధన మందసమునకు ఉన్న పైకప్పుకు కాపలాగా ఉన్నారు అని నిర్గమాకాండము 25:18-20 మనం చూడవచ్చు. అటు తర్వాత సొలొమోను మందిరము నిర్మించిన తరువాత కూడా ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము దేవాలయము లోపలికి తరలించబడింది. మరియు 2 కెరూబులు దేవుని సింహాసనముగా మందసమును దేవుని పాదపీఠముగా చేస్తూ మందసం మీద ఈ కెరూబులు ఉంచబడ్డాయి. రెండవ దిన వృత్తాంతములు 3:9-17 వచనాల్లో మనం దీన్ని చూడవచ్చు. అలాగే దేవాలయము కూడా ఏదేనులాగా నిర్మించబడి ఈ పెరిగిన వృక్షములు మరియు జంతువుల బొమ్మలతో నింపబడి ఉన్నది అని 1 రాజుల గ్రంథము 6-7 పువ్వులు, ఈత చెట్లు, సింహాలు మరియు దానిమ్మ పళ్ళు దాని నిర్మాణంలో చెక్కబడినట్లుగా మనం చూస్తాం. అలాగే భూమి మీద తన మానవ కుటుంబంతో కలిసి జీవించుటకు ఏ స్థలమునకైతే దేవుడు ముందు వచ్చాడో ఆ స్థలమును ఇది దృశ్యరూపకంగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు విశ్వ భౌగోళిక శాస్త్రంలో ఉన్న చీకటి కోణాన్ని కూడా జ్ఞాపకము చేసుకునవలసి ఉన్నది. ఇశ్రాయేలు శిబిరము మరియు తరువాత ఇశ్రాయేలు దేశము పరిశుద్ధ భూమిగా మార్చబడింది, పేర్కొనబడింది. దేవుని కుటుంబము మరియు దేవుని ప్రజలు అయితే ఇశ్రాయేలుకు బయట ఉన్న భూమి అపవిత్ర స్థలం. సీనాయికి చాలా కాలం ముందు దేవుడు దేశములను విడిచిపెట్టి వాటిని తక్కువ స్థాయి కలిగిన జనములకు అనగా దైవములకు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4:19-20, 32:8-9 ఒకానొక దినాన ఆ దేశాలను ఆయన తిరిగి సంపాదించుకుంటాడు. అయితే బైబిల్ కాలంలో వారు చీకటి రాజ్యాలుగా ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క ఒక ఆచారము ఈ పాఠమును మనకు గుర్తు చేస్తూ మర్చిపోలేని వివరాలను అందిస్తూ ఉంది. దానిలో ప్రాయశ్చిత్తార్థ దినము యోమ్ కిపూర్, సంవత్సరమునకు ఒకసారి ఈ ప్రాయశ్చిత్తార్థ బలి జరుగుతూ ఉంది. లేవీకాండము 16:16 దీన్ని మనం చూడవచ్చు. ఇది పరిశుద్ధ భూమి మరియు అపవిత్ర భూమిని గూర్చిన పాఠాన్ని ప్రజలకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇందులో 2 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘటనలో 2 మేకలు ఉన్నాయి. 1 బలిగా అర్పింపబడాలి, అనగా మరొక సంవత్సరం వరకు ఉండే మానవ అపవిత్రతను పరిశుద్ధపరచటానికి దాని యొక్క రక్తమును ఆవరణమంతా ప్రోక్షించాలి. ఆ బలిగా అర్పింపబడిన మేక యెహోవా కొరకు అని వ్రాయబడి ఉన్నది. మరి ఒక మేక చంపబడలేదు. 1 బలిగా అర్పించబడినది, అది యెహోవా కొరకు. 2 చంపబడని మేక, దాన్ని ప్రధాన యాజకుడు సాదృశ్య రూపకంగా ప్రజలందరి యొక్క పాపములన్నిటినీ ఆ మేక తల మీద మోపిన తరువాత అది అరణ్యంలోనికి పంపబడుతుంది. ఆ మేక పేరు అజాజేలు. అజాజేలు అంటే ఎవరు, ఏమిటి? కొన్ని తర్జుమాలు అజాజేలునకు బదులుగా బలి పశువు, ఆంగ్లంలో స్కేప్ గోట్ అనే పదమును తర్జుమా చేశాయి. అయితే మృత సముద్రము దగ్గర దొరికిన కొన్ని ప్రతులలో వాడబడిన హెబ్రీ పదము ఒక దయ్యము యొక్క పేరు. వాగ్దాన భూమికి వెళ్ళుటకు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న రోజులలో ఇశ్రాయేలీయులు దయ్యములకు బలి అర్పించారు అని లేవీకాండము 17:7 మనము చూడగలము. ఎందుకంటే దయ్యపు శక్తులు వారి శిబిరాన్ని బెదిరిస్తాయని వారు భయపడ్డారు. అరణ్యము అనేది ఇశ్రాయేలు శిబిరముకు అవతల ఉన్న భూమి, అందుచేత అది దురాత్మ శక్తులకు స్థలముగా ఉన్నదని ఈ ఆచారమును నిరోధించటానికే అజాజేలు అనే మేక దానిని నెరవేర్చింది అని, ఆ అజాజేలు అనే మేక దయ్యములకు బలిగా అర్పించుటబడుటకు కొరకు కాదు, కానీ ఆ మేక ఎప్పటికీ బలిగా అర్పింపబడలేదు. దానికి బదులుగా దానిని అరణ్యంలోనికి పంపుట అనునది పరిశుద్ధ భూమిని, ఇశ్రాయేలు శిబిరమును పాపము నుండి సాదృశ్య రూపకముగా శుద్ధి చేసే ఒక మార్గముగా ఇది వాడబడింది. ఎందుకంటే ఎందుకు మనము ఈ విషయాలను ధ్యానించాలి అంటే, నూతన నిబంధన కాలంలోకి వచ్చేసరికి నూతన నిబంధనలో విషయాలు మారాయి, కానీ కొన్ని సంగతులు అలానే ఉన్నాయి. దేవుడు ఇంకా భిన్నముగానే ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రవేశించాలి అంటే మనము పరిశుద్ధపరచబడాలని కోరుతూ ఉంది. మన కొరకు యేసు సిలువ మీద చేసిన కార్యమునందు విశ్వాసముంచుట ద్వారా మనము కూడా ఆయన పరిశుద్ధమైన సన్నిధిలోనికి ప్రవేశించాలి అని అది నెరవేర్చబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చేసిన యాగము ద్వారా ఆ కార్యమునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి ఒక మార్గముగా యేసుక్రీస్తు ప్రభు సిలువ యాగము జరిగింది. అయితే మన పక్షమున యేసు చేసిన ప్రతి విషయము ఒక అద్భుత సూచనగా ఉంది. ఎక్కడైతే దురాత్మ శక్తులు ఉంటాయని మనం అనుకుంటామో ఆ స్థలములోనికి ఆయన సాతాను శోధనలను జయించుట కొరకు ఆ అరణ్యంలోనికి వెళ్ళాడు. ఈ సంఘటన జరిగిన తరువాత ఆయన పరిచర్య ప్రారంభించుట ద్వారా మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని ఆయన జయించి ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 రాయబడి ఉన్నది. అయితే మనము గమనించవలసిన ఒక సంగతి క్రొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. యేసు సిలువ వేయబడిన ఆ కార్యము పరిశుద్ధ పట్టణమునకు వెలుపల జరిగిందని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 మనము స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే యెరూషలేము పరిశుద్ధ భూమి, మన పాపములు ఆయన మీద మోపబడుటను బట్టి ఆయన అపవిత్రుడుగా చేయబడ్డాడు. మన పాపముల కొరకు ఆయన పాపముగా మార్చబడ్డాడని రాయబడి ఉన్నది. మన శాపములను భరించుటకు ఆయన సిలువ యాగము చేసి ఉన్నాడని, ఆ శాపము నుండి మనకు విముక్తి విడుదల కలుగజేయటానికి యేసుక్రీస్తు ప్రభువు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కృత నిబంధనలో సువార్తల్లో మనకు రాయబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుద్ధానము మనలను పరిశుద్ధపరుస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు మనలను అర్హులుగా చేస్తూ ఉంది. దానివలన మన పాపములు తీసివేయబడ్డాయి, మనకు పాపం నుండి విమోచన కలిగిందని రోమాపత్రిక 11:27, 3:5 రాయబడి ఉంది. అయితే మనం అపవిత్రతో కూడిన పాపులమైనప్పటికీ, మన అపరాధములచే చచ్చిన వారమైనప్పటికీ క్రీస్తునందు మనము ఉన్నట్లయితే మనము పరిశుద్ధులము. మనలో పరిపూర్ణత లేకపోయినప్పటికీ ఆ యేసుక్రీస్తును బట్టి మన యొక్క పరిపూర్ణత లేని జీవితము విస్మరించబడింది. ఇది చాలా సాధారణమైనది కానీ గొప్ప విషయము. మనకంటే ఎక్కువగా చాలా విషయాల్లో ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మిక ధన్యతలు కలిగిన వారని మనం తలంచుతూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంది. అయితే అదృశ్య ప్రపంచము, విశ్వ భౌగోళిక శాస్త్రము వాస్తవికమైన ప్రపంచంలో వారు నివసించారు అని కూడా మనకు తెలుసు. వారు కలిగి ఉన్న ధన్యతలు మనము కూడా కలిగి ఉంటే దేవునిని గూర్చిన నిరంతర జ్ఞాపకాలు మన జీవితంలో వాస్తవము అయి ఉంటాయి అని మనము కూడా వారికంటే ఎక్కువ ఆత్మీయులము అని, ఎక్కువగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటాము అని తలుస్తూ ఉంటాం. అయితే నూతన నిబంధన వారి గురించి చెప్పేది ఏమిటంటే, పరిశుద్ధ స్థలమును గుర్తించుటకు మనకు ప్రత్యక్షపు గుడారము లేదా మందిరము అవసరము లేదు. ఎందుకనగా మన దేహములే దేవునికి పరిశుద్ధమైన నివాస స్థలము. పౌలు అపొస్తలులుగా మన యొక్క దేహములను గుడారము అని 2 కొరింథీ 5:4 సంబోధిస్తాడు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములోను మరియు మందిరంలో ఉన్న అదే దేవుని సన్నిధి మనలో కూడా నివసిస్తూ ఉందని రోమాపత్రిక 8:9-11 మనం గమనించవచ్చు. అయితే క్రమక్రమముగా మన దేహము భూమి మీద మన గుడారము శిథిలమైపోయి చేతి పని కాక దేవునిచే కట్టబడిన అనే పదమును 2 కొరింథీ 5:1-3 మనం గమనించినట్లయితే భూమి మీదకి దిగి వచ్చిన పరలోకము, అంతేకాక నూతన ఏదేను తిరిగి నిర్మించబడినది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 22:1-3 ఈ సంగతులన్నీ మనం ఎలాగ గమనిస్తాము, ఈ సంగతులన్నీ ఎలాగ మనం గ్రహించగలము అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ రోజున విశ్వాసుల హృదయంలో దేవుడు నివసిస్తున్నప్పటికీ ప్రతి సంఘము అలాగే విశ్వాసులు కూడుకునే ప్రతి స్థలము కూడా పరిశుద్ధమైనదే. ఇందుచేత పౌలు కొరింథీ సంఘమునకు విచారముతో చెప్పేది ఏమిటంటే మారు మనసు పొందకుండా పాపములో జీవిస్తూ ఉన్న విశ్వాసిని వెలివేయమని చెబుతూ అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలనని హెచ్చరిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:5 అయితే సంఘము కృత నిబంధనలో పరిశుద్ధ భూమికి సాదృశ్యముగా ఉన్నది. విశ్వాసుల సహవాసమునకు వెలుపల సాతాను యొక్క పరిపాలన, ఆ స్థలము పాపమునకు మరియు స్వనాశనానికి సంబంధించినది అని మనం గ్రహించాలి. ఆత్మ సంబంధమైన నేత్రములతో మనల్ని మనము పరిశీలించుకోవడానికి ఇది సమయం. మీరు దేవుని పిల్లలైతే మీరు పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి అర్హులు. అయితే నీవేమి చేశావు ఏమి చేయలేదు అనే దాన్ని బట్టి కాదు, కానీ నీవు క్రీస్తునందున్న కారణమును బట్టి దేవునిచే దత్తపుత్రాత్మను పొందియున్నావు. కాబట్టి రోమపత్రిక 8:15 గలతీపత్రిక 4:5 ఇలాగు ఈ దత్తపుత్రాత్మను గూర్చిన గొప్ప మర్మమును అపొస్తలైన పౌలు ఈ సంఘాలకు తెలియచేశాడు. మీరు లేక మనము అందరము దేవుని కుమారుని యొక్క రాజనివాసులుగా చేయబడ్డాము. ఎలాగంటే కొలసీలకు రాసిన పత్రిక 1:13 మనమందరము దేవుని చే దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము. కాబట్టి అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం విడిపింపబడి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేయబడ్డారు. కాబట్టి క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో మరియు ఈ లోకమునకు అనగా ఈ ప్రపంచానికి దాని యొక్క అర్థం ఏమిటో ఎప్పటికీ ఒక క్షణము కూడా వివరించటానికి మర్చిపోకూడదు. అది మన మాదిరికరమైన జీవితం ద్వారా మాత్రమే క్రీస్తునందు ఉండి క్రీస్తునందు దేవుని దత్తపుత్రాత్మను పొందుకొని క్రీస్తుతోడి వారసులుగా ఉన్న జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడే దానిని మనం ప్రత్యక్షపరచవచ్చు. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దాని అర్థం ఏమిటంటే దేవుని సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఎల్లప్పుడు మన మధ్యనే నివసిస్తూ ఉంటాడు అని అర్థము. 8 ముగియబడినది.